జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజ జీయర్ స్వామివారు భక్తులకు ఒక అద్భుతమైనటువంటి కానుకను అందించారు. యోగశాస్త్రంగా, బ్రహ్మవిద్యంగా, ఉపనిషత్ సారంగా చెప్పబడే భగవద్గీత ఎన్నో గుహ్యమైనటువంటి వేదాంత రహస్యాలని కలిగి ఉంది. దానిని మన బోటి వారందరికీ అర్థం చేసుకునే విధంగా శ్రమించి స్వామివారు ఉదారంగా ప్రశ్నోత్తర రూపకంగా మలచి అందించారు. దాన్ని ప్రతిరోజు మనం యథావకాశంగా పఠన శ్రవణాలు సాగిస్తూ ఉన్నాం. నేడు దాని కొనసాగింపు. స్వామివారి దివ్యపాదారవిందములకు దాసోహం సమర్పిస్తూ కాశ్యపహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈవేళ 31వ భాగం ప్రారంభం. స్వామివారు అనుగ్రహించిన గ్రంథంలో 17వ భాగం 421వ ప్రశ్నతో ఈవేళ ప్రారంభం. నిన్నటి రోజున తితిక్ష అంటే ఏమిటో వివరించారు స్వామి. ఆ తితిక్ష ఉండాలి, ఆ తితిక్ష అలవరుచుకోవాలి, దానివలనే మనకి మోక్షం ఏర్పడుతుంది అని తెలియజేశారు. దాన్ని అనుసంధానంగా ఈవేళ ప్రశ్న అడియేన్. సుఖదుఖాలను ఓర్చుకొని మనం చివరిదాకా అలా ఉండవలసిందేనంటారా? అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. కనుకనే మీకు మాటికి మాటికి చెప్తున్నాం. దుఃఖం కలగగానే కుంగిపోవడము, సుఖం కలగగానే ఉబ్బిపోవడము, ఇవి కూడదు. అందులో మోక్ష సాధనములను అనుష్ఠిస్తూ ఉంటే మరి సుఖదుఖాలు దానిలో కూడా వస్తాయి. మరి ఆ సమయంలో కుంగిపోవడమో ఉబ్బిపోవడమో చేస్తే ఏం సాధిస్తాం మనం? సాధించలేం. అడిగాను, మరి మోక్ష సాధనలను ఇంకా అనుష్ఠించలేదు కదా అర్జునుడు, ఇంకా ప్రారంభించలేదు కదా స్వామి. అదేం ప్రశ్న, వెర్రివాడిలా ఉన్నావు. వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ ఉండడమే మోక్ష సాధనం. అదే మనల్ని క్రమంగా ముందుకు తీసుకొని వెడుతూ ఉంటుంది. అడిగాను, మరి అర్జునుడు యుద్ధం చేయడం, వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం లోకం దానిలోకే వస్తుందంటారా? ఎందుకు రాదు? అందులో భాగమే ఇది కూడా. స్వామి, యుద్ధం చేయడం, అందరినీ చంపేయడం, ఇది మోక్ష సాధనం అంటే ఎలా ఉంది? ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. పొరపాటు నాయన, యుద్ధం చేయడం, అందరినీ చంపేయడం మోక్ష సాధనాలని నేను అనడం లేదు. అర్జునుడు క్షత్రియుడు, క్షత్రియ ధర్మాలని పాటించాలి. గృహస్థు గార్హస్థ్య ధర్మాలని పాటించాలి. అందులో భాగంగా యుద్ధం చేయడం, అధర్మంగా ప్రవర్తిస్తున్న వారిని శిక్షించడం, భోగాలను అనుభవించడం జరగవచ్చు. అడిగాను, అర్థమైంది. తరచుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని గ్రహించి ఈ సుఖదుఖాలని ఓర్చుకోవాలి అంతే కదా అడియన్? తత్వజ్ఞానం అలవడితే ముందుకు సాగక నిలిచిపోతాయి అని గ్రహించుకోవాలి. రాక మాననివి గ్రహించాలి. అయితే ఇంకొక సందేహం స్వామి, నాకు మోక్షం అక్కర్లేదు అని అన్నాను అనుకోండి, నేనప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మాలని పాటించనక్కర్లేదు కదా, నాకు ఇంకా సుఖదుఖాలు రావు కదా. ఎంత తెలివితక్కువాళ్లాగా మాట్లాడుతున్నావు నువ్వు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించకపోతే మోక్షం రాకపోవడం అనే నష్టం ఒకటే కాదు, శాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు శిక్ష తప్పదు, అంటే దుఃఖం తప్పదు. శాస్త్రం భగవంతుడి చేత ప్రవర్తింపజేయబడింది కనుక దాని ప్రకారం నడవకపోతే అది ఆయన ఆజ్ఞని ధిక్కరించినట్లే అవుతుంది. అంతేకాదు అపకీర్తి కూడా వచ్చి మరింత దుఃఖం కలుగుతుంది. అడియన్, అర్థమైంది. సుఖ దుఃఖాలు రెండూ వస్తున్నాయి కదా అని సుఖమే వచ్చేటట్లుగా ప్రవర్తించి వర్ణాశ్రమ ధర్మాలని లెక్క చేయకుండా శాస్త్రాన్ని ఉల్లంఘిస్తే సుఖం రాకపోగా దుఃఖమే మిగులుతుంది, అంతేనా అడియన్? రైట్, అంతే. అలా సుఖదుఖాలని ఓర్చుకోవటానికి ఇదివరకు చెప్పినటువంటి శ్లోకంలో గతాసూన్ ఆగతాసూంశ్చ అనే దాన్ని అనుసరించుకోవాలి. అంటే ఆత్మలు నిత్యములని, దేహములు అనిత్యములని గ్రహించి ఇక వాటి విషయమై శోకింపకుండా ఉండడం అనే నిర్ణయం తీసుకోవాలి. అడియన్, ఇంకొక్కసారి వివరిస్తారా ఆ విషయాన్ని? నేను వివరించడం ఏమిటి? ఓ కృష్ణ పరమాత్మే వివరిస్తున్నారు, విను. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. అంటే అన్వయం ప్రకారంగా అసతః భావః న విద్యతే, సతః అభావః న విద్యతే, తు అనయోః ఉభయోః అపి అంతః తత్వదర్శిభిః దృష్టః. అర్థం ఏమిటంటే శరీరాలకి ఉండడం లేదు, ఆత్మకి లేకపోవడం లేదు, తత్వజ్ఞానం ఎరిగిన వారికి ఇది తెలుస్తుంది, ఇది బాగా తెలుసును అని అర్థం. అడిగేది కొంచెం కాస్త అయోమయంగా ఉంది. భావ అంటే ఉండడం, అభావ అంటే లేకపోవడం అని అర్థం తెలుసు, కానీ అసత అంటే శరీరమని, సత అంటే ఆత్మ అని ఎలా చెప్తున్నారు అడియన్? అంటే అసత అంటే నశించు స్వభావం కలది అని అర్థం. శరీరాలు నశించేవే కనుక అలా చెప్పుకున్నాం. సత అంటే నశించని స్వభావం కలవి. ఏమిటి అవి? ఆత్మలు కనుక అలా చెప్పుకున్నాం అడియన్. ఇప్పుడు సత అంటే ఉన్నది, అసత అంటే లేనిది అని అర్థం కదా అసలు. అలా అంటే మరి అర్థం ఎలా చెప్పాలంటావు? ఏముంది అడియన్? లేనిదానికి ఉండడం లేదు, ఉన్నదానికి లేకపోవడం లేదు అని వస్తుంది కదా. అలా చెప్పుకుంటే ఏమిటో ప్రయోజనం ఈ అర్థం వలన చెప్పు. అదే అడియన్, సత్ అసత్ అని కదా పదాలు. అందుచేత సత్ వస్తువేదో అసత్ వస్తువేదో చెప్పారు అని అనుకోవచ్చు కదా. కథలా కొంచెం నువ్వు చెప్పు వివరించి. ఇప్పుడు కుండ ఉన్నది, గోడ ఉన్నది, వస్త్రం ఉన్నది, సంతోషం ఉన్నది, దుఃఖం ఉన్నది, ఇలా చెప్తూ వెళ్తాం అనుకోండి, అన్నింటిలోనూ ఉన్నది ఉన్నది అనే వస్తుంది. ఆ ఉన్నదే ఉన్నట్లు కుండ, గోడ, వస్త్రం, సంతోషం, దుఃఖం ఇలా వగైరాలు లేనట్లే. అంటే నీ ఉద్దేశ్యం వస్తువులు ఏవీ లేవనే? అవును. ఇప్పుడు వస్తువు అనగానే దానికి ఒక నామం రూపం ఉండాలి. ఆ రెండు అసత్తులే. సత్ అంటే ఉన్నది అని అర్థం, అంతే అడియన్. ప్రపంచమంతా అసత్యమే, ఆత్మ ఒకటే సత్యం అని అర్థం అవ్వడం లేదు మరి దీన్ని బట్టి? ఇది చక్కగా జగన్మిథ్య బ్రహ్మ సత్యంతో సరిపోతుంది కదా అడియన్. చాలా బాగా ప్రయత్నించావు, కానీ నువ్వు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో. వేదములలో చెప్పిన దానిని వివరించడానికి ఇతిహాసములు బయలుదేరాయి. ఇతిహాసములలో భారతం ఒకటి. భారతంలోదే ఈ భగవద్గీత కూడా. ఇది ఉపనిషత్ సారం. ఇతిహాసములను వివరించడానికి పురాణాలు బయలుదేరాయి. అందుచేత ఎక్కడో ఒక్క దానిని బట్టి అర్థం నిర్ణయం చెయ్యకూడదు. అంతటా చెప్పినవి సమన్వయం అయ్యే అర్థం చెప్పుకోవాలి. స్వామి ఎలా అంటారు? అసత్ అంటే వినాశనము పొందే స్వభావము కలది, సత్ అంటే వినాశం పొందని స్వభావం కలది అని విష్ణు పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో ఈ శ్లోకాలు మనకి 2:12లోను 2:13 2:14లో వెతికితే కనిపిస్తున్నాయి. తస్మాత్ నా విజ్ఞానం రుతేస్తి కించిత్ క్వచిత్ కదాచిత్ వస్తు జాతం ద్విజ. కాబట్టి వస్తు సమూహమున విజ్ఞానం అంటే ఆత్మ తప్ప తక్కినది ఏది కాని ఎచ్చట కాని ఎప్పుడు కాని సత్ లేదు. సద్భావ ఏవం భవతో మయోక్త జ్ఞానం యదా సత్యం అసత్యమన్యత్. నీకు నేనిలా జ్ఞానము ఆత్మ సత్యమనియు తక్కినదంతా అసత్యమనియు చెప్పాను. ఆత్మ సత్యము తక్కిన అసత్యము అంటే తక్కినది అనగా ఈ సందర్భంలో దేహమే అవ్వాలి కదా. కనుక ఆత్మసత్యం దేహం అసత్యం అని అర్థమవుతోంది. అయితే సత్యం అసత్యం అంటే ఉన్నది లేనిది అని అర్థమా కాదా? అదే మళ్ళీ మాకు అర్థమవుతుందో కాదో అని కృష్ణ పరమాత్మే మరికొన్ని శ్లోకాల్లో చెప్తూ ఉన్నారు. ఇవి చూస్తే నీకు బాగా అర్థమవుతుంది. అనాసి పరమార్థశ్చ ప్రాజ్ఞైరపి అవ్యుపగమ్యతే తత్తు నాసి న సందేహ నాసి ద్రవ్యోపపాదితం అని అంటారు. ఇది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది కాదు. అనాసి అయినది పరమార్థం అంటే సత్యం అని ప్రాజ్ఞులు అంగీకరిస్తారు. నశించు ద్రవ్యాలతో అయినది నశించునది సందేహము లేదు. ఏది సత్యం ఏది అసత్యం అనే పదాలకి అర్థం ఎంత స్పష్టంగా ఉందో చూడు. ఇక్కడ మరో శ్లోకం కూడా సాయంగా కనిపెట్టుకొని కనిపిస్తూ ఉంటుంది. ఎత్తు కాలాంతరేణాపి నాణ్య సంజ్ఞాం ఉపేతి వై పరిణామాది సంభూతాం తద్వస్తు నృపతచ్చకిం. అంటే కాలాంతరంలోనూ వికారం పొందడం చేత మరొక పేరు పొందనిది వస్తువు అది ఏది అంటే వికారములను అవికారం వలన పేర్లు పొందేది ఆ వస్తువు. అంటే ఒక్క చూడు, ఇప్పుడు మట్టి ఉంది, అది వికారం అయితే కొండ, ఇంకా ఇంకా వికారాలు పొందితే పెంకులు, ఇలా అన్నీ ఆ వస్తువులే కదా. అట్టిది కానిది వస్తువు, వాటిని అవస్తువులు అనాలి. అటువంటి కానివంటి దాన్ని వస్తువు అనాలి. అంటే ఏమిటిది? ఆత్మనే కదా. కాబట్టి వినాశి అంటే వికారాన్ని పొందేది, అవినాశి అంటే వికారాన్ని పొందనిది. దేహమేమో వికారాన్ని పొందుతూ ఉంటుంది, కనుక దీన్ని ఇప్పుడు ఏమందాం? వినాశి అనాల్సిందే కదా. వినాశి కనుక దీన్ని ఏమచ్చు, మళ్ళీ దీన్ని అసత్ అని కూడా అనొచ్చు. ఆత్మ వికారాన్ని పొందదు కనుక అది అనాశి, కనుక సత్. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప సత్తు అసత్తు అనే పదాలకి ఉండడము లేకపోవడము అనే విపరీత అర్థాలు మన మేధాశక్తిని అనుసరించి లాగకూడదు. వాటిని పురాణాలు ఋషి ప్రోక్తాలు వారిచ్చినటువంటి నిర్వచనాలనే స్వీకరించాలి. అడియన్ చాలా బాగా చెప్పారు అడియన్. కానీ పురాణాలని ఆధారంగా చేసుకోమని విష్ణు పురాణాన్నే ఎందుకు చూడాలి? మిగతా పురాణాలు కూడా ఉన్నాయి కదా స్వామి. అందులోనే ఈ నిర్వచనం ఉంది కనుక పోని మన ఈ భగవద్గీతలోనే చూస్తే అంతవంత ఇమే దేహాః అవినాశతు తద్విద్ధి అంటూ మనకి కాసేపట్లోనే చెప్పుకునే శ్లోకాల్లో వస్తాయి. గమనించు మరి, వాటిలో ఇక సరాసరి డైరెక్టుగా అవినాశి వినాశి అనే పదాలే వాడారు. దానిని అనుసరించైనా సరే మనం ఈ శ్లోకంలో ఉండే అసత సత అనే పదాలకు ఏమర్థం చెప్పుకోవాలి? స్పష్టంగా శరీరము ఆత్మ అని చెప్పుకోక తప్పదు. అడియన్ ఇప్పుడు లేనిది కలుగదు ఉన్నది పోదు అనే ఈ శ్లోకానికి అర్థం చెప్పుకొని దేహమే ఆత్మ అనుకుంటున్న అర్జునుడి కోసం స్పష్టం చేశాడు అనుకోవచ్చా అడియన్? లేదు అబ్బే, అసలు ముందు దేహం స్వభావం పలానా ఆత్మస్వభావం పలానా అని చెప్పి వివరించందే దేహము ఆత్మ వేరువేరు అని ఎలా చెప్తారు? అందుకోసమనే నాసిత్వము అనాసిత్వము అనే లక్షణాలని శరీరానికి దేహానికి ఏమో అశోచ్యానన్వశోచ్యత్వం గతాసూన గతాసూంశ్చ అనే శ్లోకాల్లో ప్రతిపాదించి, ఆ తర్వాత అవినాశతు తద్విద్ధి అంతవంత ఇమే దేహాహ అనే శ్లోకాల్లో వివరిస్తున్నారు. అడియన్ చాలా బాగుందని అంటూ నేటికి 436వ ప్రశ్నకి స్వామివారు సమాధానాన్ని చెప్పారు. రేపటి రోజున దీని కొనసాగింపుగా 437వ ప్రశ్న ఉంటుంది. స్వామివారు అనుగ్రహిస్తున్నటువంటి ఈ అత్యద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని చాలా చక్కగా తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. ఈ జ్ఞానం వల్లనే మన ఆత్మస్వరూపం మనకి దిద్దుబాటు అవుతుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనకి ఆత్మవిద్య ఎలా బోధించి చెప్తున్నాడో దాన్ని గమనిస్తారని తెలియజేసుకుంటూ, స్వామివారి యొక్క కృపా కటాక్షాలు, పెరుమాళ్ళ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అందరికీ కలగాలి అని మరొక్కసారి స్వామిని ప్రార్థిస్తూ, అడియన్ రామానుజదాస కులశేఖరాలు వారు, హైదరాబాదు.